அவித்யாநாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிதரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌநிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரவதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். அந்தரோ செப்பண்டி சச்சிதானந்த ரூபாய விஸ்வ உற்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ரீகிருஷ்ண பரமாத்மோடு அட்டே சத்து சித்து ஆனந்த ஸ்வரூபுடு. ஈ சராச்சர ஜகத்தந்தா ஒரு கொப்ப பதார்த்தம் நுஞ்சி புட்டிந்தி. அது மாத்திரமே சத்தியம். ஆ பதார்த்தாணி சத்பதார்த்தம் அண்டாரு. தானிக்கு அந்தட்டா வியாபிச்சே லட்சணம் உண்டது. அதுக்கே சித்தனு கூட அண்ணா. சித்து அட்டே சைத்தன்யம். நேன் இவாடு மாட்டாடுத்துனானே நாலோ சைத்தன்யம் உன்னதி. தினகொலுகுத்துனானே நாலோ சைத்தன்யம் உன்னதி. சைத்தன்யம் லேகபோதே ஈ சரீரான் இக்கட அட்டே பெட்ட பட்டு போத்தார். ஈ சைத்தன்யான் சித்தனு பிலுஸ்தார். அது ஒரு மகா பதார்த்தம். தானிக்கு சைத்தன்யம் உன்னதி. தானி வல்ல சிவருக்கு மிகிலேது ஆனந்தம். அதுக்கு மூடு கலிப்தே சத்து சித்து ஆனந்தம் அண்ணார். ஈ மூடிண்டி ஸ்வரூபமே ஸ்ரீகிருஷ்ண பரமாத்மா. ஆயன ஈ விஸ்வம் யொக்க உற்பத்தியாதி ஹேதவே புட்டించడం போஷించడం సంహరించడం మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుపోవడం మోక్షం ఇవ్వడం అనే ఐదు పనులు చేస్తాడు. వీటిని పంచకృత్యములు అంటారు. అటువంటి వాణ్ణి శ్రీకృష్ణుని గురించి మేము నమస్కరిస్తున్నాము. ఆయనకి నమస్కారం. దానివల్ల ఏమిటి లాభము? తాపత్రయ వినాశాయ. తాపము అంటే వేడి. ఇప్పుడు ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి మీకు వేడి తిరగటం లేదు. కానీ మంచి వేసవకాలం ఏమే నెలలో అయినా బృందావనంలో తిరిగితే రాళ్ళు కూడా పగిలిపోయే వేడిలో మన బుర్ర పగులుతుంది. అంత వేడి ఉంటుంది. ఆ వేడిని తాపము అంటాం. తాపత్రయము అంటే మూడు రకాల ఉష్ణములు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని మానవుడు పుట్టాక మూడు రకాల వేడి బాధల్ని తట్టుకోవాలి. ఆది ఆత్మకము, ఆధ్యాత్మికం అన్నమాట. అంటే ఏమిటి? మానసికమైన ఆత్మకి సంబంధించిన బాధలు. శరీరంలో ప్రవేశించాక ఒక్కోసారి నాకు ఎందుకో మనస్సు సుఖంగా లేదండి, చికాకుగా ఉందండి అంటాం. అన్నీ ఉంటాయి ఇంట్లో. తిండి ఉంటుంది, తినబుద్ధి. భార్యాభర్తలు ఎదుర్కొంటూ ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోబుద్ధి. ఏమిటో తెలియని మానసిక వ్యాధి ఉందే. ఇది కూడా ఈ ఆధ్యాత్మికంలో ఒక రోగం అన్నమాట. అది అందుకే రోగం లేని రోగంతో బాధపడతాడంటారు ఎవరన్నా చింతతో ఉంటే. జ్వరానికి మందు ఉంది కానీ చింతా జ్వరానికి మందు లేదు. ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు తెలియదు కదా. దానివల్ల నీకు ఎప్పుడూ బెంగే. ఈ ఆత్మ సంబంధమైన రోగాలు ఆధ్యాత్మికం అని పిలువబడతాయి. పంచభూతాల వల్ల వచ్చే హఠాత్గా వర్షాలు పడడం లేదా భూకంపాలు రావడం ఇవన్నీ ఆది భౌతికాలు. ఆదిదైవికం దేవతలు హఠాత్తుగా పిడుగులు గురిపించడాలు, దేవతానుగ్రహం లేకపోతే ఎందుకు వస్తుందో తెలియదు, ఉప్పెను వచ్చి ఓళ్ళు కోళ్ళు కొట్టుకుపోతాయి, లేదా దోమలు మిడతలు దండుల కింద వచ్చి పడిపోతాయి. ఈ మధ్యన ఒక చోట చీమలు వచ్చి పడ్డాయట ఒక ఊరు మీద. ఆ చీమల దెబ్బకి అడివి అడివి అంతా ఖాళీ చేసిపోయేటు వాళ్ళు. ఎంత విచిత్రం ఎక్కడ చూడాల. ఆ ఎర్ర చీమల దెబ్బకి ఒక ఊరు ఖాళీ చేసి పారిపోయారు. రాత్రి మంచం మీద పడుకున్న వాడిని తినేసేటేకం కాదు. ఇవన్నీ దేవతలు అనుగ్రహించకపోవటం వల్ల వచ్చే కష్టాలు. ఈ మూడు కష్టాలని కలిపి తాపత్రయము అంటాం. తెలుసో తెలియకో చీటికి వాటికి తాపత్రయం అని వాడతారు, కానీ అసలు అర్థం ఇది. వాడికి తాపత్రయం ఎక్కువ అంటే మూడు రకాల వేడి ఎక్కువ పట్టుకుని ఏడుస్తుందని అర్థం. వీటిని శ్రీకృష్ణ నామస్మరణం వల్ల మాత్రమే తొలగించుకుంటాం కనుక తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఈ తాపత్రయాన్ని తొలగించే శ్రీకృష్ణుని కొరకు వయం, మేమందరము నుమః నమస్కరిస్తున్నాము. నమః కదా నుమః అన్నమాట, అది ఒక బహువచన క్రియాపదం. అటువంటి కృష్ణ పరమాత్ముడు నిరంతరం సంచరించిన దివ్యస్థలం బృందావనం అంటే. నిజానికి బృందావనం గోలోకము అని పేరు కలిగిన ఒక లోకంలో ఉన్నది. మణిద్వీపానికి ముందు గోలోకానికి కడతారు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మణిద్వీపం. దానికంటే గొప్పది ఈ ప్రపంచంలో మరో స్థలం లేదు. దానికి ముందు గోలోకం కూడా ఉంటుంది. ఈ గోలోకంలో రాధా మాధవులు నిరంతరం సంచరిస్తారు. వాళ్ళ కోసం క్రీడా స్థలాన్ని ఒకదాన్ని సృష్టించుకున్నారు వాళ్ళు. బాగా ఆనందం కలిగితే భగవంతుడు కొంత సంపదిస్తే ఓ తోట కట్టుకొని ఆ తోట చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకుని అందులో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని మనం ఎలా విహరిస్తామో అలాగే పరమాత్ముని కోసం ఒక ఉద్యానం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇది గోలోకంలో 10,000 యోజనములు ఉంటుందట. యోజనము అంటే 8 మైళ్ళు. 10,000 యోజనములు అంటే 80,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఒక మహావనం, అడవి అన్నమాట. అడవే బృందావనము, బృందాని పేరు కలిగిన అడవి, అదే బృందారణ్యం. ఆ బృందావనంలో 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలాన్ని గోలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కృష్ణుడు. ఇది భూలోక బృందావనము, అది గోలోక బృందావనం. ఆ భూలోక బృందావనం ఆ రోజుల్లో 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉందిట. ఇప్పుడు మనం ప్రారంభం ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ కాస్తే కాదు బృందావనం అంటే, ఇక్కడ ఏదో 4 బిల్డింగ్లు కట్టారు, అందులో మనం హోటల్లో ఉన్నాం. ఇదంతా ఆ రోజుల్లో కేకారణ్యం, మంచి మంచి చెట్లు, ఓ పక్కనేమో సరోవరాలు, చెరువులు ఉన్నాయి. ఇది కాక యమునానది నిరంతరం ప్రవహిస్తూ ఉండేది. ఈ ప్రాంతంలో చిరుతపులులు, పులులు, సింహాలు, శరభమృగాలు, ఖడ్గమృగాలు, ఇటువంటి ఎన్నెన్నో మృగాలు తిరుగుతూ ఉండేవి. అటువంటి 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ప్రదేశంలో మునులు నిరంతరం తపస్సు చేసేవారు. ఈ స్థలం గురించి ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలియకపోతే జీవితమే అర్థమవుతుంది. ఇప్పుడు మధుర అని పిలుస్తున్న స్థలం, యమునా తీరంలో ఉన్న స్థలం పూర్వం మధువనము, మధువనము అని పిలుస్తారు దాన్ని. చెట్లలో ఉన్న పువ్వుల నుంచి తేనె కింద కారిపోతూ ఉండేదిట. పువ్వుల్లో తేనె ఉంటుంది తెలుసుగా మీకు ఆ విషయం. తేనెటీగలు ఆ పువ్వుల్లో వాగి ఆ తేనె తీసి తేనె పొట్టులో పెడతాయి, అవి మనం కొట్టేస్తున్నాం వాటిని చంపి. కొన్ని పువ్వుల్లోంచి తేనె తనంత తాను కారిపోతూ ఉంటుంది. ఈ తోటలో మధువనంలో మధువు కారిపోయేది కనుక పువ్వుల్లోంచి దానికి మధువనం అని పేరు. చాలా పాతది. ధ్రువుడు ఈ మధువనంలో తపస్సు చేశాడు. ధ్రువుడు చిన్నప్పుడే ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయాడు కదా, సవతి తల్లి మాటలకు బాధపడి ఆయన చేసిన తపస్సులకు మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమైన స్థలమే మధురానగరం అంటే, అదే మధువనం అంటే. ఆ తర్వాత ఈ మధురావనాన్ని, ఈ మధువనాన్ని లేక మధురానగరాన్ని లవణుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పరిపాలించాడు. వాడు శివభక్తుడు. శివుడు ఆయనకు శూలం ఇచ్చాడు. తన శూలము నుంచి శూలం సృష్టించిచ్చాడు. ఈ శూలం ఎవరి మీదకి వేసినా వాడిని చంపేస్తుంది. ఇంకా అవతల వాడు నేనైనా సరే నా మీద వేసినా నన్ను చంపుతుంది. కానీ అనవసరంగా ఎవరి మీద ప్రయోగించుకొని లవణుడికి ఒక శూలం ఇచ్చాడు ఆయన. ఆ శూలంతో ఎంతోమందిని చంపాడు వాడు. ఇక్ష్వాకువంశంలో మాంధాత అని ఒక గొప్ప రాజు ఉన్నాడు. మాంధాత చాలా గొప్పవాడు. సాక్షాత్తు వైవస్వత మనువు యొక్క మనువుడు, ఇక్ష్వాకు యొక్క కొడుకు ఆయన. ఆయన సామాన్యుడు కాదు. మీరు వినే ఉంటారుగా మాంధాత పేరు. అంతటి మాంధాత మహారాజు గారు కర్మగాలి ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళి, ఏ ఇంద్ర నాతో యుద్ధం చేస్తావా అన్నట్ట. ఎంత గొప్పవాడికైనా అహంకారం వస్తే పతనం అయిపోతాడు, గడ్డి పరకలా కాలిపోతాడు వాడు. అందువల్ల దురహంకారం పెరగకూడదు. అహంకారంతో ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళి ఇంద్రుడు అన్నాడు, నాతో యుద్ధం చేసి ఉపయోగం ఉంది, నేను నీ చేతిలో ఓడిపోయాను అనుకో. భూలోకంలో లవణాసురుడు అని ఒకడు ఉన్నాడు మధువనంలో, వాడితో యుద్ధం చెయ్యి, నీ సంగతి ఏమిటో తెలుస్తుంది అన్నట్ట. ఈ పిచ్చాడు వచ్చాడు, లవణాసురుడు యుద్ధానికి పిలిచాడు. లవణుడు లోపలికి వెళ్ళి శూలం పట్టుకొచ్చి వేయగానే మాంధాత భస్మం అయిపోయాడు. చచ్చిపోయేటప్పుడు మాత్రం, నేను పొరపాటు చేశాను ఇంద్రుడితో తగాదా పెట్టుకున్నాను గుర్తుకొచ్చి ఆ చచ్చేటప్పుడు, రే మూర్ఖుడా, నేను దురహంకారంతో నీ చేతిలో చచ్చిపోతున్నాను, మా వంశంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడతారు, అందులో శత్రుఘ్నుడి చేతిలో నువ్వు చస్తావని చెప్పించి మరీ చచ్చిపోయాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు యుద్ధానికి వచ్చి లవణాసురుడితో యుద్ధం చేసి శ్రీరాముడు ఇచ్చిన వైష్ణవాస్త్రంతో వాడిని చంపాడు. చాలా టెక్నిక్ చేశాడు శత్రుఘ్నుడు. సోలం కనుక వాడి చేతులు ఉంటే వాడిని ఎవరో చంపలేరు. అందుకని వాడు వేటకెళ్ళినప్పుడు నగరంలోకి వెళ్లకుండా గుమ్మం దగ్గర అడ్డుకుని యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శత్రుఘ్నుడు లవణాసురుడు కొట్టిన దెబ్బకి స్పృహ తప్పి పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకునేవాడు మళ్ళీ ఆ మాంసం తీసుకోవడానికి వెళ్ళాట. వెంటనే శత్రుఘ్నుడు తెరుకుని మళ్ళీ వాడు లోపలికి వెళ్ళి సోలం తెస్తే తను బతకడు కనుక వాడి మీద నారాయణాస్త్రం వేసి వాడిని చంపాడు. ఆ చంపిన స్థలమే ఇప్పటికి కూడా ఉగ్రశయన స్థలం అని పిలువబడుతోంది. అక్కడికి దగ్గరలోనే జైలు ఉంది, కృష్ణుడు పుట్టిన జైలు ఉందే, ఆ జైలు ఇప్పటికి కూడా ఉన్నది. కృష్ణ జన్మస్థానం అంటే జైలు ఎండోయ్, కృష్ణుడు జైల్లో పుట్టాడు. అందుకని ఎవరైనా కృష్ణ జన్మస్థానం చూడాలనుంటే జైలుకి వెళ్ళడం అని అర్థం అన్నమాట. పాప ఆ మధ్యన ఓ స్వామీజీ తీర్థయాత్రకు బయలుదేరారట. తీర్థయాత్రకు వెడుతూ వెడుతూ ఎవరో దారిలో కనపడితే కశ్యపు లాంటి ఒక కొంటివాడిని, ఏమండి తీర్థయాత్రకు వెడుతున్నారు, కృష్ణ జన్మస్థానం చూడాలంటే ఏం చేయాలన్నట్ట. ఏముందండి విశ్వనాథ్ గారు జేబులో చేయట్టు, నీ అంతటి నువ్వే వెళ్ళిపోతావు అన్నట్ట. పాప ఆయనకు తెలియక అమాయకుడు ఆయన జేబులో చేయట్టు పరుసు తీశాడు అని చెప్పినట్టే వెంటనే పోలీసులు వచ్చారు, పట్టుకొని జైల్లో పెట్టారు. ఇదేంటంటే కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలి ఎలాగని అడిగారంటే కశ్యపు గారిని తిన్నగా ఉండకుండా విశ్వనాథ్ గారి పరస్థితి ఉన్నాడు తీస్తే ఇక్కడికి తెచ్చారు, ఏమిటంటే ఇదేనా కృష్ణ జన్మస్థానం అన్నట్టే. ఆనాడు కృష్ణుడు జైల్లో పడ్డ వల్ల అప్పటి నుంచి చెరసాలకి కృష్ణ జన్మస్థానం అని పేరు వచ్చింది. ఆ కృష్ణ జన్మస్థానం దగ్గర ఉన్న ప్రాంతమే లవణాసురుడు మరణించినటువంటి స్థలం. శత్రుఘ్నుడు అది రాజధానిగా చేసుకుని పరిపాలన కూడా చేశాడు. చాలా గొప్ప స్థలం అది. ఈ ప్రాంతంలో మునులు నిరంతరం తపస్సు చేశారు. అందుకే భాగవతంలో బృందావనమున్ మునీంద్ర బృందావనమున్ అన్నారు. బృందావనం అంటే మునీంద్ర బృంద అవనము. మునీంద్ర గొప్ప మునులు, బృంద అంటే సమూహము. వందల కొలది మునుల యొక్క సమూహాన్ని మునీంద్ర బృందము అంటారు. అవనము అంటే రక్షించుట. మునీంద్ర బృంద అవనము, మునీంద్ర బృందావనం అంటే ఎంతోమంది మునులను రక్షించిన దివ్యస్థలం. అంతమంది ఇక్కడ తపస్సు చేశారు. అటువంటి దివ్యస్థలానికి ఎందుకు వచ్చామంటే ఇవన్నీ తిరిగితే ఈ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణిస్తామట. ఆ కాశీలో మరణిస్తే శాశ్వతంగా మనం కోరుకున్న స్థలానికి వెడుతుందట. ఇవన్నీ చెయ్యకపోయినా అంబాయాగాన్ని తలచుకున్నా చేసినా చూసినా వారు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి ఇంట్లోనే నూరేళ్లు నిండి మరణించిన వారికి మాత్రం మణిద్వీపం ఇచ్చి తీరతానన్నది అమ్మవారు. అందుకని అంబాయాగం చేయటం. కాశీలో మరణిస్తే వచ్చే లాభం, ఈ క్షేత్రాలన్నీ చూడటం వల్ల వచ్చే లాభం, అంబాయాగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల, చెయ్యటం వల్ల, ఆ చేస్తున్న దాన్ని ప్రోత్సహించడం వల్ల వస్తుంది అని నేను చెప్పింది కదా, వ్యాసుడు అంతటి వాడు చెప్పాడు. ఈ యాగం ఎటువంటిదంటే దాని గురించి ఉపన్యాసం చెప్పేవారిని, ఆ యాగం గురించి సందేహాలు అడిగి తెలుసుకునేవారిని, చూచేవారిని కూడా చేసిన వాళ్ళని ఎలా పవిత్రుణ్ణి చేస్తుందో అలా పవిత్రుణ్ణి చేస్తుందట. చేసేవాడు ఎలాగో బాగుపడతాడండి, ఆ చేస్తున్నవాడిని ప్రోత్సహించాలన్నమాట. ఎందుకురా యాగం, హాయిగా ఇంట్లో కూర్చుని పుణుకులు తినుంటూ వణుక్కుంటూ గొణుక్కుంటూ బతకూడదా అన్నారా, వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. అందులో యజ్ఞం చేయకపోయినా పర్వాలా, చేసేవాడిని వెనక్కి లాక్కూడదట, చేసేవాడిని ప్రోత్సహించాలి. అద్భుతమైనది యాగం, చెయ్యి చెయ్యి అని ప్రోత్సహించేవాడున్నాడే అతడు కూడా యాగం చేసిన ఫలితమే పొందుతాడు. ఇంకా చూసినవాడు అతడు అంత ఫలితం పొందుతాడు. ఈ యాగం గురించి ప్రవచనం చేశాడుగా రాబోటివాడు, ఆయనకి గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. ఉంది ఏసీ ఫస్ట్ క్లాస్లో లోయర్ బెర్తే కన్ఫర్మ్, పైకి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మీరందరినీ సమానంగా పవిత్రులు చేసే అపూర్వ యాగం ఈ యాగం. అందున ఇంతవరకు చేసిన యాగాలన్నీ నదీ తీరాల్లోనే తిరిగే చూడండి. మీరు జనమేజయ మహారాజు కాశీలో చేశాడు. కాశీలో ఏ నది ఉన్నది? గంగ. అయోధ్యలో చేశాడు సరయూ నది. గంగానదికి ఉపనది అది, గంగలో కలిసిపోతుంది. ఇదిగో ఇప్పుడు యమునానది. ఇది యమునానది కూడా గంగానదికి ఉపనదే, ప్రయాగలో కలిసిపోతుంది. అంటే ఇవన్నీ గంగలో కలిసిపోయే నదులే. ఈ మూడు ప్రాంతాల్లోనూ జనమేజయుడు చేశాడు. ఆ తర్వాత ఎవరు చేశారో మనకు పురాణాల్లో తెలియలేదు. ఇప్పుడు మాత్రం నిజంగా శివప్రసాద్ గారి కుటుంబానికి ఆ యోగం దక్కింది. ఆ మూడు చోట్ల ఆయన చేస్తే ఆయనకి ఎలాగో యోగం భగవంతుడిచ్చాడు. అప్పుడు వ్యాసుడు చేయించేట మూడు చోట్ల, ఇప్పుడు ఈ అభినవ సుకుడు వ్యాసుడు కొడుకు ఈయన చేయించే అవకాశం ఈయనకి ఇచ్చాడు. ఇదంతా యోగం. ఈ పవిత్ర క్షేత్రంలోకి అడుగు పెట్టడం ఎంత గొప్ప యోగో చెప్పారండి. బృందావనంలోకి అడుగు పెడితే ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు భగవంతుడు పంపేస్తాట. అంటే ఏమిటి, 10వ తారీఖు నాడు పెడదామంటే ఇక్కడ చేసుకుంటే 9వ తారీఖే గెంటేస్తాడు. అసలు రానివాడు కొన్ని చోట్ల కొంతమందిని అయితే. అడుగడునా పరీక్షే. అక్రూరుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు శ్రీకృష్ణుడిని బృందావనం నుంచి మధురా నగరానికి పట్టుకెళ్ళాలనుకున్నాడు. ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టలేదట. నేను తెల్లవారితే బృందావనం వెడతాను, బృందావనంలో కృష్ణుణ్ణి నా రథం ఎక్కించుకుంటాను, బలరామకృష్ణుల్ని రథం ఎక్కించుకుని మధురా నగరానికి తీసుకువెడతాను, ఈ వంకతో కృష్ణుడి దర్శనం, కృష్ణుడిని కూడా తీసుకొచ్చిన పుణ్యం దక్కుతుంది అనే ఆనందంతో రాత్రికి నిద్రపట్టలేదట. తెల్లవారు లేచి స్నానం చేసుకుని ఒక రథం తీసుకుని వెళ్ళాడు. ఆ వెడుతూ దారిలో అంటాడు ఆయన, ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబుల రుహులకు ఈబడెనో, తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టుల బట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయు హరి చూడగల్గెడి. నేను పూర్వజన్మలో ఏ తపస్సు చేశాను, పూర్వజన్మలో మహాతపస్సు చేసిన వాడు మాత్రమే ఈ జన్మలో బృందావనంలోకి అడుగుపెట్టి కృష్ణుడిని చూడగలుగుతాడు. అందుకని ఆయన ఎట్టి తపంబు చేయబడే, ఏ తపస్సుని చేశానో, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఏ మహానుభావుడు భాగవతం చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నానో, పూర్వజన్మలో భాగవతం వింటేనే ఈ జన్మలో ఈ బృందావనంలోకి అడుగుపెట్టే యోగం కలుగుతుంది. ఈ రెండు పక్కన పెడితే మూడోది ఏమన్నాడు తెలుసా, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో తొలిబామునందు. తొలిబాము అంటే పూర్వజన్మ. పూర్వజన్మలో నా డబ్బుని ఏ మహానుభావుడికి అర్హత కలిగిన వాడికి దానం ఇచ్చాను. దానం ఎవడికి పడితే వాడికి ఇస్తే ఉపయోగంలా, అర్హత కలిగిన వాడికి ఇవ్వాలి. అవతల వాడి కెపాసిటీని బట్టి, వాడి జ్ఞానాన్ని బట్టి దానం చేయాలి. ఏ పూర్వజన్మలోనో ఏ మహానుభావుడికో నా పవిత్రమైన ధనాన్ని దానమిచ్చుంటాను. అందుకే ఈ జన్మలో పరమ పవిత్రమైన బృందావనానికి మరికొద్ది సేపట్లో వెళ్ళబోతున్నాను, శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడబోతున్నాను. ఇదంతా మహాపుణ్యం తప్ప మరేం కాదనుకున్నట్టు ఆయన. యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు కృష్ణుడిని చూడదామని. ఈ బృందావనంలో మధువనంలో కూర్చుని 1 కోటి సంవత్సరాలు, 1 లక్ష సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం జపం చేశారు. అయినా వాళ్ళు ఎవరో కృష్ణుడిని చూడలేకపోయారు. కృష్ణుడి సరే, కృష్ణుడి అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కూడా చూడలేకపోయారట. అటువంటిది నేను మరికొద్ది సేపట్లో యోగులు చూడలేని కృష్ణుడు చూడబోతున్నాను. ఇది నిజంగా కృష్ణానుగ్రహం కాకపోతే, పూర్వజన్మ పుణ్యం కాకపోతే ఇంకేమిటనుకున్నాడే. మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది, నిజంగా కంసుడు నాకు ఇంత వరం ఇచ్చాడా? కంసుడు పరమనీచుడు, కానీ ఈ పూట నాకు కంసుడు అంత గొప్ప స్నేహితుడు లేడు. ఎందుకని, శ్రీకృష్ణుణ్ణి తీసుకురమ్మని రథం నాకు ఇచ్చి నన్ను పంపాడే. ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు పంపాడు? ఈ కంసుడు ఇంతమంది సేవకులు తన దగ్గర ఉండగా నన్ను తీసుకురమ్మని కృష్ణుడి దగ్గరికి నన్నే పంపాడు అంటే ఇదేదో మహాపుణ్యమే. ఆహా కంస, నువ్వురా స్నేహితుడు అంటే ఎందుకు, మిగతా వాళ్ళ స్నేహం నాకు ఉపయోగమే ఉంది, నీ వల్ల ఇప్పుడు కృష్ణుడు చూస్తున్నాను అని మళ్ళీ ఆనందపడ్డాడు. ఇంకో అనుమానం కూడా వచ్చింది ఆయనకి, నేను కృష్ణ భక్తుణ్ణి, కృష్ణుడిని చూడడానికి వెడుతున్నాను, కానీ బృందావనానికి వెళ్ళేవాడికి అణువణువునా పరీక్షలు ఎదురవుతాయిట. కృష్ణుడి దర్శనం అవ్వదని కొందరంటారు, అవుతుందని కొందరంటారు, అక్కడికి వెడితే ఏవో ఇబ్బందులు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారంటారు, భక్తితో వెళ్ళకపోతే మాత్రం పరీక్షల్లో ఇబ్బంది పడతారంటారు. ఇప్పుడు నేను తీరా అక్కడికి వెళ్ళాక కృష్ణుడు నన్ను చూచి, ఈ దుర్మార్గుడు కంసుని సేవకుడు, నన్ను ఇక్కడి నుంచి మధురా నగరానికి తీసుకుపోయి నా ప్రాణం తీయటాని కోసమే వచ్చాడు అని నన్ను చూడగానే అసహ్యించుకొని దూరం పెడతాడా, లేక అన్నీ ఎరిగిన వాడు కనుక సర్వాంతర్యామి కనుక ఈతడు కంసుడు పంపగా వచ్చినప్పటికీ నా భక్తుడు, నన్ను హింసించడానికి రాలేదు, నా మీద భక్తితో వచ్చాడనే ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడా, ఎంత అనుమానం కలిగింది ఆయనకి. ఇదే మహాత్ములకు వచ్చే పరీక్షలంటే. మనం కూడా ఇక్కడికి వచ్చాం, వచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు ఎదుర్కొంటాం. తీరా ఫ్లైట్ పొద్దున్న చేయించుకుంటే 10:30కి మార్చుకోవాల్సి వస్తుంది, అదొక ఇబ్బంది. బృందావనం వద్దామని మళ్ళీ ఢిల్లీలో దిగిన తర్వాత దిక్కుమాలిన కారులో బయలుదేరితే దానికి ఏమో 4 గంటలు 4:30 గంటలు పడుతుంది. అంటే బృందావనం వచ్చేలోపు 4.5 అవర్స్ వెయిటింగ్. ఈలోపు మన మనసులో అసలు బృందావనం ఎప్పుడు పెడతాం, ఎప్పుడు చూస్తాం అనిపిస్తుందో లేదా? ఇవే పరీక్షలు అంటే. ఈ పరీక్షలన్నీ నెగ్గి వీటిలో విజయం పొందితే అప్పుడు ఇక్కడికి రాగలుగుతాం. ఆయన కూడా అలాగే అనుకున్నాడు, వచ్చాడు, ఆయన అదృష్టం బాగుంది, శ్రీకృష్ణ దర్శనం అయ్యింది, అక్రూరుడు కృష్ణుడి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూశాడండి. ఇప్పటికి కూడా ఆ స్థలం ఉంది, ఇక్కడ యమునా నదిలో అక్రూరుడు స్నానం చేసి శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం చూశాడు, ఆ స్థలం ఉన్నది. ఇలా ఎంతోమందికి కృష్ణుడు ఇక్కడ దర్శనమిచ్చాడు. రమణ్ రేతి అని ఇక్కడ ఒక స్థలం ఉన్నది, అక్కడ అఘాసురుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడిని సంహరించాడు కృష్ణుడు. అదో పెద్ద కొండ చిలువ. అఘాసురుడు అనేవాడు కొండ చిలువ రూపంలో ఉంటాడు. అఘము అంటే పాపం, భయంకరమైన పాపములతో కూడిన నీచుడు గనక వాడికి అఘాసురుడు అని పేరు. వాడు బకాసురుడి తమ్ముడు, పోతనకి తమ్ముడు. వాడు 8 మైళ్ళు పొడుగున్న కొండ చిలువ రూపంలో ఉండేవాడు. వాడు ఆ కొండ చిలువని చంపి కృష్ణుడు సద్దన్నం తిన్నాడు అక్కడ. ఆ స్థలం ఇప్పుడు ఉన్నది రమణ్ రేతి అంటారు. అక్కడ పెద్ద చెరువు కూడా కట్టించారండి. పూర్వం కృష్ణుడు అన్నం తిన్న చెరువు ఇప్పుడు చాలా బాగా నిర్మాణం చేశారు. కాకపోతే నడవాలి ఎక్కువ దూరం లోపలికి. ఆ ప్రాంతంలో ఆ చెరువును చూస్తే ఎక్కడనే ఆనందం కలుగుతుంది. అద్భుతమైన దివ్యస్థలం అన్నమాట. నందగ్రామం ఒకటి ఉన్నది. ఆ నందగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పోతనా సంహారం చేశాడు. ఆ బిల్డింగ్ ఇప్పటికీ ఉంచారు అక్కడ. పోతన యొక్క ఒక బొమ్మ ఒకటి పెట్టారు అక్కడ, అలా పడుకుని ఉంటుంది అనమాట. అది మనకు కూడా దాన్ని చూడని ముందు ఒక క్షణం కంగారు వస్తుంది, వచ్చి దొంపదంగా ఇంకా ఇంక ఎక్కడే ఉన్నావా నువ్వు అనిపిస్తుంది అనమాట. ఆ పోతన 84 స్తంభాలు కలిగిన 84 భవనం ఒకటి ఉన్నది. ఆ భవనంలో శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మని అటు ఇటు తెగ తిప్పాడు. ఓ రోజున వెన్నకొండలో ఉన్నటువంటి వెన్న తిని పెరుగు కొండ పగలగొట్టేట ఆయన. కృష్ణుడిని కొడతానని వెంటబడింది ఆవిడ. ఆవిడకు దొరకకుండా స్తంభాల చుట్టూ గిరికీలు కొడుతూ తిరిగాడు, జిగ్జాగ్గా పరిగెత్తాడు. ఆవిడకి 63 ఏళ్ళు, ఈయనకు 3 ఏళ్ళు, 60 ఏళ్ళు తేడా ఇద్దరికి మధ్యలో. ఆయన చుట్టూ పరిగెత్తింది ఈవిడ. ఆ పరుగు పందెంలో మొత్తం మీద కృష్ణుడిని పట్టుకుని రోటికి కట్టిందే ఆ స్థలం 84 భవనం అని పిలువబడుతుంది. అక్కడికి వెడితే ఎంత ఆనందం కలుగుతుందో మనకి. ఇంకోటి బరసాన అంటే రాధాదేవి కృష్ణుడు సమాగమం చెందిన స్థలం. అక్కడే బ్రహ్మదేవుడు పెళ్లి చేశాడు. అక్కడే చాలా అద్భుతమైనటువంటి అనుభూతులు ఎంతోమంది భక్తులు పొందారు. దాన్ని బరసాన అంటారు. ఇక గోవర్ధన పర్వతం, దాని చుట్టూ ఒకప్పుడు మేము నడిచాం, రిక్షా మీద తిరిగాం, బస్సు మీద తిరిగాం. మొత్తం పరిక్రమ తిరగడానికి కాలినడకనైతే ఆ గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కారులో తిరగచ్చు, కారులో కూడా తిరుగుతారు. అద్భుతమైనది. దాని మీద నెమళ్ళు తిరుగుతాయండి, పచ్చగా అలాగ నెమలిపించాలు వేసుకుని తిరుగుతూ ఉంటాయి, పులకించిపోతుంది శరీరం అన్నమాట. ఆ గోవర్ధన పర్వతం కనపడుతుంది. శ్రీకృష్ణుడు 7 అహోరాత్రాలు కొండ దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇంకా గోపికల వస్త్రాపహరణం చేసిన స్థలం కడిమి చెట్టు మధ్యలో పడిపోయినా మళ్ళీ దాన్ని ఉద్ధరించారు. ఆ చెట్టుంది ఇప్పటికి కూడా. అక్కడే గోపికల యొక్క వస్త్రాలని మూట కట్టుకుని పైకి ఎక్కాడు ఆయన. కాళీమర్దనం చేసిన స్థలం ఉంది. యమునా నదిలో ఈత కొట్టాను ఒకప్పుడు ఆ రోజుల్లో. మొత్తం మీద ఆ స్థలాలన్నీ ఇప్పటికి ఉన్నాయి. ఇవన్నీ తిరగడానికి మనకి ఓ రోజు గ్యారంటీగా పట్టేస్తుంది. కొన్ని చోట్లకి ఓ పోట్లో వెళ్ళి రావచ్చు, కొన్ని చోట్లకి చాలాసేపు పడుతుంది. కాబట్టి ఎలాగో అదృష్టవశాత్ పొద్దున్నే బయలుదేరితే సాయంత్రంలోకి ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. ఇవన్నీ చూడడం వల్ల లాభం ఏమిటి? ఇవన్నీ చూస్తే అప్పుడు కృష్ణుడు సంతోషించి, నాయనలారా నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరు అమ్మవారి యాగ ఫలితం అంతా పొందండి, మీరు మణిద్వీపానికి వెడతానంటాడు. అమ్మవారికి ఆయనకి అభేదం. ఈ ప్రాంతంలో ఎన్నో అనుభూతులు అలాంటివి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ ఒకటా రెండా శ్రీకృష్ణుడు ఇక్కడ ముందేమో వ్రజభూమిలో ఉన్నాడు, రేపల్లి అంటారు. దాని పక్కనే నందగ్రామం, అక్కడ 3 ఏళ్ళ వరకు ఉన్నాడు. అది నిండిన తర్వాత 4వ ఏట నుంచి బృందావనంలోకి అడుగుపెట్టాడు. బృందావనంలో 5వ ఏట నుంచి 8వ ఏట వరకు 3 ఏళ్ళు ఉన్నాడు. ఈ 3 ఏళ్లలో ఎన్నో లీలలు చేశాడు. ఇవయ్యాక 8 ఏళ్ళు నిండాక మధురానగరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కౌశుని చంపాక కాశీ వెళ్ళాడు. ఉపనయనమై కాశీ వెళ్ళి కాశీలో 64 రోజులు చదువుకున్నాడు. ఆ తర్వాత 16 ఏళ్ళు వచ్చేదాకా మధురలో ఉన్నాడు. 16 ఏళ్ళు నిండాక మధురానగరం విడిచిపెట్టి ద్వారకానగర నిర్మాణం చేశాడు. ద్వారక వెళ్ళిపోయాడు, ఇక మళ్ళీ మధురానగరానికి రాలేదు. ఆయన గోపికలకు మళ్ళీ దర్శనం ఇవ్వలేదు. ఆయన వీళ్ళందరికీ కురుక్షేత్రంలో ఒకే ఒకసారి దర్శనం ఇచ్చాడు. ఇలా శ్రీకృష్ణుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు, కానీ మిమ్మల్ని అంత ఎక్కువగా పరీక్షించలేదు. ఆయన వాళ్ళ పరీక్ష ఏంటంటే కాస్త వర్షం మాత్రమే కురిపించాట. హర్షం కలిగించి కాస్త వర్షం కురిపించాడు. ఇక్కడ బృందావనంలోకి అడుగు పెట్టగానే వర్షం నెత్తి మీద పడితే అవబృహ స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోందండి. యజ్ఞం చేశాక తప్పనిసరిగా స్నానం చేయాలి నదుల్లో. నదుల్లో కుదరకపోతే ఇంటి దగ్గర చేయాలి. ఎక్కడో చోట మొత్తం మీద మనం తలారా స్నానం చేయాలి. అది కూడా మంత్రపూర్వకంగా చేసే స్నానం ఒకటి ఉన్నది, దానికి అవబృతము అని పేరు. నైమిషారణ్యంలో మీ అందరినీ కూడా అక్కడ ముంచానుగా పుడుంగుని, అలాగే సరయూ నదిలో మునిగారు. పాపమే ఉంటాడు పుణ్యం. గంగానదిలో మునిగారు, అది పుణ్యమే. అలా ఎక్కడో చోట మంత్రపూర్వకంగా చేసే స్నానాన్ని, యజ్ఞం అనంతరం చేసే స్నానాన్ని అవబృతము అంటారు. కానీ ఇవాళ విచిత్రం ఏంటంటే యజ్ఞం రేపైతే ఇవాడు అవబృతం అయిపోయింది. మీకు ఆకాశం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడే కురిపించేశాడు, కరుణ వర్షం కురిపించాడు. ఆ వర్షంలో కాస్త తడిసం, మీరు తడిసాం, నేను తడిసాం, అందరం తడిసాం. దీన్ని శుభ సూచకం అంటారు. యజ్ఞమునకు ముందు కొంచెం వర్షం కురవడం ఉందే, ఇది నిజంగా సందేహం లేకుండా చాలా మంచి చిహ్నంగా చెబుతారు. కొంతమందికి తెలియదు కానీ యజ్ఞాల కోసం వాటికలు వేస్తారు కదా పందిళ్ళు. యజ్ఞం అయిపోయాక యజ్ఞవాటికను తగలబెట్టేసేవారు పూర్వం. మహామహాయాగాలు చేశాక యజ్ఞవాటికి ఏం చేస్తారు, నిప్పెట్టి దాన్ని కాల్ చేస్తారు. పందిరిని కాల్ చేయాలి, దానివల్ల మహాపాపాలు భస్మం అవుతాయి. ఒకవేళ మనం కాల్చకపోయినా ఏ తారాజువో నిప్పో దాని మీద పడింది అనుకుందాం, పడి కొంచెం కాలింది అనుకోండి, అది శుభ సూచకం. అలాగే యజ్ఞం అయ్యినప్పుడు కానీ దానికి కొంచెం ముందు కానీ కాస్త వర్షం పడి మనం తరిస్తే అది శుభ సూచకం. యజ్ఞానంతరం ఇంటికి వెళ్ళాక కూడా ఒకవేళ మన మీద వర్షం పడితే అది కూడా పరమ శుభ సూచకం. ఇవన్నీ శుభ సూచకంగా బృహస్పతి అని చెప్పాడనమాట. అదిగో ఆ శుభ సూచకాలన్నీ ఇక్కడే కనపడుతూనే ఉన్నాయి మనకి. గోపికలు తెల్లవారుజామున లేచి శ్రీకృష్ణుడే మాకు భర్త కావాలి అనుకున్నారట. అలా వాళ్ళు పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో శ్రీకృష్ణుడు భర్త కావాలని వ్రతం చేశారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. వాళ్ళందరి కోరిక ఏమిటి, కృష్ణుడు భర్త కావాలి. కానీ వాళ్ళు చేసిన వ్రతం ఏమిటి, కాత్యాయని వ్రతం. అమ్మవారికి అమ్మవారి యజ్ఞం కానీ కృష్ణుడు ఉన్న స్థలం. అంటే అమ్మవారికి కృష్ణుడికి ఎంత అవినాభావ సంబంధం ఉందో తెలియచేసే ఘట్టం భాగవతంలో ఉన్నది. భాగవతం అంతా అమ్మకి అయ్యకి తేడా లేదు అని చెబుతోంది. ఎందుకని, కృష్ణుడు పుట్టాడు, అదే సమయంలో అమ్మవారికి యశోదాదేవికి అమ్మవారు యోగమాయ పుట్టింది. ఇద్దరు స్థలాలు మార్చుకున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో ప్రతిష్ఠించింది అంబికని, అమ్మవారిని దుర్గాదేవిని పూజించాడు. ఆయన ఇప్పటికీ అక్కడ ఆ దుర్గాదేవి ఆలయం ఉన్నది. అయోధ్యానగరంలో దుర్గాదేవికి ఆలయం ఉన్నది. ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణుడు ఉన్న చోట అమ్మ ఉంటుంది, అమ్మ ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. మనకు తెలియక కృష్ణుడు వేరు, శివుడు వేరు, అమ్మవారు వేరు అని కొట్టుకుంటున్నాం. కానీ ఎందుకు చెప్తున్నానంటే, గోపికలందరూ శ్రీకృష్ణుడే భర్త కావాలి అనుకున్నారట. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏదైనా దానం ఇవ్వడానికి సిద్ధపడుతుంది, కానీ తన భర్తని మాత్రం దానం చేయడానికి ఇష్టపడదు అని నేను అనలేదు వ్యాసుని అన్నాడు. ఎవరైనా ఏమండి మా ఆయన పెళ్లి చేసుకోండి అని మరో స్త్రీని పిలిచి అప్పగిస్తుందా, ఏదో మీలాంటి పుణ్యాత్మలు పక్కన పెట్టాలి, అసంభవం. అది మండిపోతున్నోళ్ళు మండిపోతున్నమాట. కానీ గోపికలంతరూ ఐకవత్యంతో కృష్ణుడు భర్త కావాలని వ్రతం చేశారు. అదే కృష్ణుడి యొక్క పరమాత్మతత్వాన్ని తెలియజేస్తాడు. ఆయన పరమాత్ముడు కాబట్టే ఇంతమంది గోపికలు కలిసి ఐకవత్యంతో కృష్ణుడు మాకు భర్త కావాలనుకున్నారట. హేమంతే ప్రథమే వాసి నందవ్రజ కుమారికా చరుర్ హవిష్యం భుంజాన కాత్యాయన్యర్చన వ్రతం. హేమంత ఋతువులో మొదటి మాసంలో అంటే మార్గశీర్ష మాసంలో, డిసెంబర్లో సాధారణంగా మార్గశీరం వస్తుంది, అటువంటి మాసంలో పొద్దుటే లేచి యమునా నదిలో మూడింటి దగ్గర నుంచి 5 గంటల మధ్యలో వచ్చి చేరి స్నానం చేసేవారట. అసలు ఇప్పుడు స్నానం చేస్తేనే యమునా నదిలో సరి, అందరూ బాత్రూంలో వేడి నీళ్ళు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. అటువంటిది డిసెంబర్ నెలలో గడ్డగట్టే చలి, అందులో బృందావనం చలి, కాశీ చలి ఎలా ఉంటుందో మీకు చెప్పాలా, అటువంటి చలి. మార్గశీర మాసంలో ఒకసారి వచ్చామండి మేము, మంటల్లో కూర్చున్న చలి తగ్గదు, మంటల్లో పడిపోవాలనిపిస్తుంది మనకి ఆ చలి తట్టుకోలేక. అటువంటి చలిలో బృందావనంలో యమునా నదిలో స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకొచ్చి ఇసుకతో అమ్మవారి విగ్రహం తయారు చేసి ఆవిడికి మొక్కి నమస్కరించారు. నమస్కరించి, అమ్మ మాకు శ్రీకృష్ణ పరమాత్మ భర్త కావాలి అన్నారట. ఓ కాత్యాయని భగవతి నీకు మృక్కెదము మేము నేడనుకం మాకిందరకును వైళమ శ్రీకృష్ణుడు మగడుగాగా చేయుము తల్లి. జగన్మాత కాత్యాయని భగవతి, నీకు మేమంతా భక్తితో నమస్కరిస్తున్నాం, ప్రేమతో నమస్కరిస్తున్నాం. ఎందుకో తెలుసా, నెల్లాళ్ళు నిన్ను అర్చన చెయ్యాలి, ఆ అర్చన ఫలితంగా నీ అనుగ్రహంతో కృష్ణుడు మాకు భర్త అవ్వాలి, తొందరగా కృష్ణుడు భర్త అయ్యేలా చెయ్యి అని మొక్కుకున్నారు. పైగా మొక్కుకునేటప్పుడు వాళ్ళు లంచం కూడా పెట్టారు. నేను పరీక్షలో పాస్ అయితే రూపాయి హుండీలో వేస్తాను. ఏదో రూపాయి, నాకు 1 కోటి రూపాయలతో నెలకు ఉద్యోగం ఇప్పించామంటే అందులో నీకు ఓ పావలా. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. అది ఒక ఆవిడంది, నాకు కనుక 25 కోట్ల ఆస్తి వస్తే గ్యారంటీగా 25 రూపాయలు ఇస్తాను గురువు గారు అంతే. 25 రూపాయలు మరి ఎంత గొప్ప దానమో. అలాగా కాకుండా వాళ్ళు ఏమన్నారంటే, కృష్ణుడు కనుక మా అందరికీ భర్త అయితే మేము నేతి వసంతం చేస్తూ నీకు జాతర చేస్తాం. యాత్ర అంటే ఊరేగింపు, అదే తెలుగులో జాతర. నిన్ను అలా ఊరేగింపు చేసి పూజిస్తాం. నేతి వసంతం అంటే ఏమిటనమాట, హోలీ పండుగ నాడు పిచ్చికారి గొట్టాలు ఉంటాయి కదా, అందులో రంగులు పోసుకుని ఒకటి మీద ఒకళ్ళు ఏం చేస్తాం, చల్లుకుంటాం. రంగులు బదులుగా నెయ్యి పోసి మేము ఒకటి మీద ఒకటి చల్లుకుంటూ నీకు యాత్ర నిర్వహిస్తాం, పూజ నిర్వహిస్తాం ఉన్నారు. ఇది చాలా మంచిదండో. దిక్కుమాల రంగులు కళ్ళల్లోకి వెడితే ఒక్కోసారి కడుగుపోయే ప్రమాదం ఉంది. అదే నెయ్యి కొట్టుకుంటే అలా నోరు తెరిచి నోట్లో వేసుకు తినేయచ్చు. అందులో ఆవు నెయ్యి, తాజా నెయ్యి, బృందావనంలో నెయ్యి అంటే చూడండి ఎంత బాగుంటుందో, కల్తీ ఉండదు కదా. అసలు ఎప్పుడన్నా అలాంటిది పెడితే బాగుండు. మంచి నెయ్యి, ఘుమఘుమలాడుతున్న నెయ్యి ఇంట్లో తయారు చేసి దాన్ని గొట్టాల్లో పెట్టి అప్పుడు నన్ను కూడా పిలవండి, ఆయన ముందే నేను నోరు తెరుస్తాను. కాస్త నెయ్యి నోట్లో పడుతుంది, ఈ విధంగా ఊరేగింపుగా తిరగచ్చు, నీకు యాత్ర చేస్తామమ్మా అని మొక్కుకున్నారట. అమ్మవారిని నెల్లాళ్ళు పూజించారు. ఇక్కడే వీళ్ళు చిన్న పొరపాటు చేశారు. యజ్ఞములు చేసేవాళ్ళు బాత్రూములో స్నానం చేసినా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. వ్రతాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, ప్రత్యేక అర్చనలు చేసేవాళ్ళు, లేదా ఈ పూట ఏదో ఒక స్పెషల్ దానం చేస్తున్నాం అనుకున్నవాళ్ళు, ఏ బంగారమో లేకపోతే భూదానమో ఇలాంటివి చేస్తున్నాం అన్న రోజున ఎప్పుడు కూడా దిగంబర స్నానం చేయకూడదు. నన్ను అగ్న స్నానమాచరేత్ అని మార్కండేయ పురాణంలో చెప్పారు. నగ్నుడై వస్త్రము లేకుండా స్నానం చేస్తే వ్రతములు వ్యర్థమైపోతాయి. వీళ్ళు ఈ నెల్లాళ్ళు బృందావనంలో ఇహా తెల్లవారుజామున ఎవరు వస్తారనుకుని బట్టలు ఒడ్డున పెట్టి దిగంబరంగా నదిలో స్నానం చేశారు. అది మహాదోషం. పైగా నదిలో, నదిలోకి అసలు బట్టలు లేకుండా దిక్కకూడదు కదా. ఒడ్డుకు వచ్చిన తర్వాత అప్పుడు బట్టలు కట్టుకుని పూజ చేశారు. ఈ దోషం వల్ల ఫలితం సున్నా అవ్వడమే కాక లేని ఫలితాలు, అపఫలితాలు వస్తాయి. అందుకని కృష్ణుడు వీళ్ళకి వ్రత ఫలితం ఇవ్వాలనుకున్నట్ట. పూజ చేసేది అమ్మదైతే అమ్మవారి వదులు కృష్ణుడు తెలిసినమిచ్చాడు వాళ్ళకి. ఆఖరి రోజున అంటే 30వ రోజున వీళ్ళు తెల్లవారుజామున వెళ్ళారు, యమునా నదిలో స్నానం చేశారు. ఇప్పుడు అక్కడ కడిమి చెట్టు ఉన్నదనమాట, చాలా అద్భుతమైన స్థలం అది. అక్కడ వీళ్ళు బట్టలు యథాప్రకారంగా ఒడ్డున పెట్టి నీళ్ళల్లోకి దిగారు. ఒక క్షణంలో బుడుంగులు మురిగి పైకి వచ్చేయచ్చు కదా, చలికాలం కదా. అయినా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ జలక్రీడలాడారట. అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి. అసలు గంగానదిలో, యమునా నదిలో, లేక సరయూ నదిలో ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కాలంలో మానవమత్తు నదిలో మురిగి స్నానం చేయాలంటే ఎంత చలి. అటువంటి చలికాలంలో వాళ్ళు స్నానం చేయడం కాక ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుని జలక్రీడలాడారట. అక్కడే చెప్పారు భాగవతంలో, పూర్తిగా కృష్ణ భక్తి కలిగి ఉండడం వల్ల, అమ్మవారి అర్చన చేయటం వల్ల యమునా నదీ జలం వాళ్ళకి చల్లగా అనిపించగా ఒక రకమైన గోరువెచ్చగా అనిపించేది ట నీళ్ళు. అది వ్రత ప్రభావం. అలా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఉంటే శ్రీకృష్ణుడు తోటి పిల్లల్ని వెంట పెట్టుకుని ఈ ఫోటో తమాషా చేస్తున్నాను రమ్మన్నట్ట. వాడు కృష్ణ అని ఏదో అనబోతుంటే ఉష్ అరవకండి అన్నాడే, అంత గట్టిగా అరవకండి, నిశ్శబ్దంగా రండి అన్నాడు ఆయన. కథల్ల కుండని తోడి వారల్ల కన్ను సన్నల్ల నిల్పుచు పదములొయ్యన్న నేల పెట్టుచు పద్మనేత్రుడు మౌనియ్యి పొదల్ల మాటున్న అల్ల నల్లన్న పొంచి పొంచిన తాంగుడై అదన్ను గోరుచుడాసి వ్రేతల అంబరంబులు దొంగిలెను. కదలకండి కదలకండని అలా కంటి చూపుతూ ఆపాడు. కృష్ణుడి స్నేహితులంతా కన్ను సైగులతో అర్థం చేసుకుంటారండి. ఇలా సైగ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది, దిక్కుమాలడు కొంతమంది సైగ కాదు ఏం చెప్పినా అర్థం కాదు.
మన దగ్గర తెలివైన వాడు పనిచేస్తే మన అదృష్టం అది. అలా సైగ చేస్తే వాడికి అర్థం అవ్వాలి, ఓహో అలా సైగ చేశారంటే కాఫీ దెమ్మని అర్థం, అలా సైగ చేస్తే మంచినీళ్ళు దెమ్మని అర్థం, ఇలా సైగ చేస్తే మైకి పెట్టమని అర్థం, ఇటు సైగ చేస్తే ఇటు పెడతాడు, ఇటు ఇటు పెట్టమంటే అటు పెడతాడు మైకు. బీటీ వంకాయలు అన్నారు రండి, బీటీ అంటే బుర తక్కువ. వాళ్ళ వల్ల ఉపయోగం, కృష్ణుడి దగ్గర పనిచేసేవాడు మహామేధావులు అవ్వడం వల్ల సైగల వల్ల అర్థం చేసుకున్నారు, నిశ్శబ్దంగా కూడా వచ్చారు. అక్కడన్నీ పొదలే, పొదల్లో అలా నక్కుతూ 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 నల్ల పిల్లిలాగా మెత్తగా వచ్చాడు. ఏమాత్రం శబ్దం చేయలేదు. సమయం చూసుకుని వాళ్ళంతా జలక్రీడలు ఆడుతూ ఉంటే ఒడ్డు మీద పెట్టిన వాళ్ళ వస్త్రాలన్నీ మూట కట్టి ఆ మూట భుజం మీద పెట్టుకుని టిక్కున పరిగెత్తి పక్కనున్న చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుని కదంబ వృక్షం అంటారు తెలుగులో, కడివ చెట్టు. అమ్మవారికి కదంబ కుసుమ ప్రియ కదంబ వనవాటి నిలయ అని పేరు. కృష్ణుడు కదంబ ప్రియుడే. ఆ చెట్టు ఎక్కి బట్టలు పెట్టుకుని ఆడుకోండి అన్నట్ట వాళ్ళు హడిలిపోయారు. ఇప్పటిదాకా వాళ్ళకి ఆ నీళ్లు వెచ్చగా ఉన్నాయి, కానీ ఇప్పుడు కృష్ణుడు అపహరించగానే కృష్ణుడు కొంటి పని చేశాడని కొంచెం కోపం వచ్చింది. దాంతో నీళ్లు చరిగా అయ్యాయి, ఇప్పుడు లేని సరి వచ్చింది. వణికిపోయారు వాళ్ళు గజగజ. వణికిపోయి, కృష్ణ నువ్వు మహారాజు గారి కొడుకువి, నందమహారాజు కొడుకువి, మమ్మల్ని రక్షించాలి. అసలు ఆడవాళ్ళు స్నానం చేస్తున్న చోటికి మగవాళ్ళు వస్తారా, వచ్చినా ఇలాంటి పనులు చేస్తారా, మేము నందుడికి చెబుతాం నేను శిక్షింపజేస్తామంటే కృష్ణుడు నవ్వి, అసలు 10 మంది తిరిగే చోట బట్టరిప్పుకు స్నానం చేయటం మీ తప్పు కాదా, తిరగడం మా తప్ప, వస్త్రాలు అపహరించడం తప్పేమి కాదు, మీకు బట్టలు కావాలంటే నీటిలోంచి బయటికి రండి అన్నాడు. అప్పటికి ఆయన వయసు కరెక్ట్గా 8 ఏళ్లలోకి ఇంకా రాలా, 7 ఏళ్ళే, 7 ఏళ్ల బాలుడే. కాబట్టి ఆయన ఏదో 16-18 ఏళ్ళు ఉన్నవాడు కదా, కుర్రాడు. ఆ ఇద్దరికి వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు చివరికి ఆయన నవ్వి, లక్షణవతులార లజ్జించి చెప్పరుగా అని మీ మర్మముల్ కనబడియే, ఓ స్త్రీమూర్తులారా సిగ్గుతో మీరేం చెప్పట్లేదు కానీ మీ రహస్యాలు నాకు తెలుసు, నన్ను పరమాత్మగా మీరు గుర్తించారు, అందుకే కుర్రాడైనా 7 ఏళ్ల కుర్రవాడైనా భర్తగా కావాలని కోరుకున్నారు. ఇది చాలా మంచి బుద్ధి. కానీ కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు ఒక పొరపాటు చేశారు. వ్రతనిష్టలై ఉండి ఒలువలు ముట్టక నీరు సొచ్చిరు మీరు నియతి తప్పి, వ్రతం చేసేవాళ్ళు వస్త్రాలు లేకుండా బట్టలు లేకుండా నీళ్లల్లో దిక్కకూడదని శాస్త్రం, అది ఉల్లంఘించారు. దీనివల్ల మీకు వ్రతం వల్ల రావలసిన మంచి ఫలితం బదులుగా చెడ్డ ఫలితం రాబోతున్నది, ప్రమాదం రాబోతోంది, అది తొలగించడానికి ఇక్కడికి వచ్చాను. అయినా నేను సర్వాంతర్యామిని, మీలో ఎప్పుడూ ఉన్నాను, నేను మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడనిది లేదు, కాబట్టి నిశ్చింతగా నీటిలోంచి వచ్చి నాకు నమస్కారం చేస్తే మీకు వస్త్రాలు ఇస్తానడగా అప్పుడు వాడు ధైర్యం చేశారు. నిజమే, వ్రతాలు చేసేటప్పుడు చాలామంది చివరిన కాసిన నీళ్లు చేతిలోకి తీసుకుని శ్రీకృష్ణార్పణ వస్తుని పళ్ళెంలో విడిచిపెడతారు. అప్పుడు ఏమవుతుంది, వ్రతంలో ఉన్న దోషాలుంటే పోతాయి. ఇప్పటికి కూడా ఆఖరి ఏం చేస్తాం, నారాయణ ఏతి సమర్పయామి అని విడిచిపెట్టట్లా. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనాత్మ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్ యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. కాయేన శరీరంతో, కానీ శరీరంతో కొన్ని తప్పులు చేస్తున్నాం, వ్రతం చేసేటప్పుడు శరీరంతో ఏం తప్పు చేసామో తెలియదు. వాచ వాక్కులతో మాటలతో తప్పులు చేస్తాం. యజ్ఞం చేస్తూ సొల్లు కబుర్లు చెప్పాం అనుకోండి ఫోన్లో, హలో అని, అదో తప్పే. ఈ మధ్య చేయించేవాడు చేసేవాడు అందరికీ ఫోన్లే, పక్కన పైగా ఆన్లైన్ కదా. అందులో తెలుసో తెలియకో శరీరంతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ, ఒక్కోసారి శరీరంతో పాపం చెయ్యం, మాటలతో తప్పు చెయ్యం, కానీ మనస్సులో ఏముందో ఏం తెలుస్తుంది, పైకేమో బాగా కనపడతాడు, మనసులో ఏం కుళ్ళుందో. వాడికి 10,000 ఇచ్చారు, నాకు 10 రూపాయలు ఇచ్చారు, దిక్కుమలాడు అన్నాడేమో, మనకు తెలియదు కదా మనసులో ఏముందో. కాబట్టి మనస్సులో ఏదో కుళ్ళో కుతంత్రమో కుట్రో ఉంటుందండి. కాయేన వాచ మనస ఇంద్రియైరువ, ఇక ఇంద్రియాలు, కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలతో కానీ వాక్కు, మాట, పాణి అంటే చేతులు, పాద అంటే కాళ్ళు, పాయు, ఉపస్థ, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలతో కూడా మనం తెలుసో తెలియకో 3 దోషాలు చేస్తున్నాం. అవి కానీ బుద్ధ్యా బుద్ధితో కానీ, ఆత్మన ఆత్మలో కానీ, ఇందులో వేటిలో ఏ రకంగా అయినా సరే మొత్తం మీద ఎత్ ఎత్ సకలం, ఏమేమి చేశామో అపరాధములు ఇవన్నీ కూడా పరస్మై పరమాత్ముడైన నారాయణాయ ఇతి సమర్పయామి, నారాయణుని కొరకు ఇవన్నీ సమర్పిస్తున్నాను. అంటే మనం ఏం చేసినా చివరికి నారాయణునికి ఇదంతా విడిచిపెడుతున్నాం అని అక్షతలు నీళ్లు తీసుకుని విడిచిపెట్టగానే ఇందులో ఉన్న దోషాలు పోతాయి. లేదా పరమేశ్వరార్పణ వస్తు అనమన్నారు, ఏదో ఒకటి అనాలి. ఆ పరమేశ్వరుడే ఈ కృష్ణుడు. వ్రతములు చేస్తూ కృష్ణార్పణ వస్తు అంటేనే అది కృష్ణుడికి ఎడుతున్నప్పుడు, కృష్ణుడే వచ్చి మన వ్రత దోషాలు తొలగిస్తానన్నప్పుడు ఆ కృష్ణుడికి నమస్కరించకుండా ఇంతసేపు ఎందుకున్నాం తెలివి తక్కువతనంతో అని వెంటనే రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చి కృష్ణుడికి నమస్కరించారు, ఆయన వస్త్రాలు ఇచ్చాడు. అందుకే వాళ్ళకి ఆ వ్రతంలో ఉన్న దోషం పోయింది. దీనివల్ల ఎంత లాభం వచ్చిందో తెలుసా మీకు? కృష్ణుడికి 16,108 మంది భార్యలు, అందులో 16,000 మందిని నరకాసురుణ్ణి చంపి నరకాసురుడి చెరసాల నుంచి విడిపించి కృష్ణుడు క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళంతా నరకాసురుడి చెరలో నానాయాత్ర పడ్డారు. పరమ క్రూరుడు వాడు. అప్పుడు వాళ్ళు, మేము ఇంటికి వెళ్ళినా మాకు దిక్కుమొక్కు లేదు, మా భర్తలు లేరు, తండ్రులు లేరు, అన్నీ పోయాయి, మమ్మల్ని గౌరవించరు, నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు గౌరవం వస్తుందంటే వాళ్ళందరినీ ఒకే ముహూర్తంలో 16,000 పందిళ్ళు ఏర్పాటు చేసి ఒకే ముహూర్తంలో అందరికీ పెళ్లి చేసుకుని తాళి కట్టాడు ఆయన. ఇది ప్రపంచం ఎవడు చేయలేడు ఆయన తప్ప. ఈ విధంగా గౌరవం ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళంతా కృష్ణుడి భార్యలు అయ్యారు. సరే, ఇక పట్టమహిషులు ఉన్నారు. ఇవి ఇంతమంది ఆయన భార్యలు కదా. కృష్ణుడు అవతారం చాలించాక ఒక్క అష్టమహిషులు మాత్రమే కృష్ణుడితో పాటు పైకి వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళందరినీ దొంగలు చితక్కొట్టేశారు. అర్జునుడు ఈ ఆడవాళ్ళని తీసుకెడుతూ ఉంటే అర్జునుడి మీదకి దొంగలు వచ్చి యుద్ధం చేశారు. నేను చెప్పిన భారతం మౌసల పర్వం వినండి, బాగా అర్థమవుతుంది. అర్జునుడు దొంగలతో యుద్ధం చేయలేకపోయాడు పాపం. కృష్ణుడితోటే ఆయన మహిమలన్నీ పోయాయి. అతి కష్టం మీద 10-15 మందిని రక్షించాడు, మిగతా వాళ్ళని దొంగలెత్తుకు పోయారు. అప్పుడు అర్జునుడికి అనుమానం వచ్చి వ్యాసుడితో ఏడుస్తూ, కృష్ణుడి భార్యలు కూడా దొంగలెత్తుకుపోయారేమిటి కర్మ అని అడిగితే, కృష్ణుడు ఒక గొప్పవాడనే తప్ప కృష్ణుడు భగవంతుడనే ఊహలేదు, ఏదో మా కర్మగారు ఆయన్ని పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు వాళ్ళలో చాలామంది. ఆయన మీద ఉంచవలసినంత భక్తి లేదు, అందుకే వాళ్ళు కృష్ణుడి భార్యలు అయ్యుండి కూడా ఆయన్ని భక్తితో పూజించక దొంగల పాలయ్యారు. కానీ గోపికలో కృష్ణుడు పరమాత్ముడు అని వస్త్రాపహరణానంతరం గ్రహించి రెండు చేతులు జోడించి నమస్కరించారు. అందుకే కృష్ణుడు అవతారం చాలించగానే మొత్తం గోపికలంతా శరీరం విడిచిపెట్టి గోలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, గోపికలు గొప్పవాళ్ళ, కృష్ణుడి భార్యలు గొప్పవాళ్ళ? కాబట్టి గోపికలకు ఉన్నంత భక్తి కావాలి. బృందావనం అటువంటి భక్తిని ఇస్తుంది. ఇక్కడ భాగవతం ఏంటంటే, ఇక్కడ అంబాయాగం చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలిసినా, ఈ యాగములో ఏ దోషములున్నా కృష్ణ పరమాత్ముడికి సమర్పించగానే అవన్నీ తొలగించి గోపికలకి ఇచ్చినంత ఫలితం మనకి ఇచ్చి తద్వారా మనకి పునర్జన్మ లేకుండా చేస్తాడు. అందుకని భగవంతుడు మనల్ని పట్టుకొచ్చి ఇక్కడ యాగం చేయమన్నాడు. పైగా డేట్లు మీ ఇష్టం అండి అన్నారు ఆయన. ఆయన ఏమి ఫలానా డేట్ అలా 7వ తారీఖు నాడు చేసేయండి అన్నాను నేను, ఎందుకంటే నాకు అది కుదిరి. తీరా చూస్తే రేపు పౌర్ణమి, ఆశ్వీజ పూర్ణిమ. ఆశ్వీజ పూర్ణిమ అంటే శరత్కాల పూర్ణిమ అంటారన్నమాట. ఈ పూర్ణిమ నాడే ఒకనొకప్పుడు మహానుభావుడు జనమేజయుడు అంబాయాగం చేశాడు. ఆ జనమేజయుడు చేసిన ఆ రోజును మనం ఎక్కడ చేసుకోగలుగుతున్నాం? ఎంత అదృష్టవంతులు అండి. ఆయన ఎక్కడ చేస్తే అది పక్కన పెట్టండి. ఒక ఆశ్వీజ పూర్ణిమ నాడు ఆయన అంబాయాగం చేశాడు. ఇవాళ మనకు ఆ యోగం పట్టింది. ఈ ఆశ్వయుజ పూర్ణిమ నాడు అమ్మవారు 8 చేతులతో ప్రపంచమంతా తిరుగుతుందిట. రేపు సూర్యోదయం నుంచి మళ్ళీ ఎల్లుండి సూర్యోదయం వరకు అమ్మవారు అష్టభుజములతో సింహవాహన అయి యావత్ ప్రపంచం తిరుగుతుంది. ఆ సమయంలో యజ్ఞం జరుగుతూ ఉంటే యజ్ఞం దగ్గరకు వచ్చి ఒక క్షణం చూసి, ఓహో నాయన ఇక్కడున్నావా అని శివప్రసాద్ గారిని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, చేయిస్తున్న మమ్మల్ని, చూస్తున్న మిమ్మల్ని సందేహం లేకుండా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోతున్నారు. ఆశీజ పూర్ణిమకి అంత దివ్యశక్తి ఉంది. కార్తీక పూర్ణిమ, ఆశీజ పూర్ణిమ, వీటిని శరత్కాల పూర్ణిమ అంటారు. ఈ పూర్ణిమ నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం అంతా తెగ తిరిగేస్తాడు. అటువంటి కాలంలో మన ఇక్కడికి వచ్చాం. దామోదర మాసం అని పిలుస్తారు రేపటి నుంచి వాళ్ళు. ఈ కార్తీక మాసాన్ని వాళ్ళకి 15 రోజుల ముందు వస్తుంది కార్తీకం, వాళ్ళు దామోదర మాసం అని పిలుస్తారు. ఇవేమీ మనం ప్లాన్ అయ్యలేదు. ఏదో ఒక ఆశీర్వ పూర్ణిమ నాడు ఇక్కడ చెయ్యాలనే ఊహ అది కాదు. నాకు మనస్సులో అమ్మవారిని ప్రార్థిస్తే ఫలానా ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం కొద్ది అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మారిపోయింది. ఇది సంకల్పం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం మీ అందరూ విన్నారు. వీలున్నప్పుడల్లా ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విషయం చెప్పుకుందాం మనం.
కానీ సందేహం లేకుండా ఆయన సంకల్పించిన మూడు స్థలాలు పూర్తవుతున్నాయి. ఆయన మొదట్లో సంకల్పించారు, దేవీ భాగవతంలో చెప్పిన పురాణంలో విన్నారు, ఆయన కాశీలో అనుకున్నారు, అయ్యింది. విశాలాక్షి సన్నిధానంలో అయోధ్యలో అనుకున్నారు, అది అయ్యింది. బృందావనం అనుకున్నారు, వచ్చాం, రేపు యజ్ఞం చేయబోతున్నాం. ఈ మూడు మినిమం చేయవలసిన మనం చేసాం. ఇంకా తర్వాత చేయకూడదని కాదు, భగవంతుడు అనుగ్రహం, ఆయన ఎప్పుడు ఆజ్ఞాపించి ఎక్కడేం చేయించుకుంటాడో అది వేరే విషయం. కానీ సందేహం లేకుండా ఈ మూడు కార్యక్రమములు పూర్తయ్యాయి, పూర్తయ్యి వాటి యొక్క దివ్య ఫలితం మనందరం పొందుతాం. నాకైతే నమ్మకం ఉన్నది, నేను ఎప్పుడూ కళ్ళ ముందు అమ్మవారిని దర్శనం చేస్తూనే ఉంటాను. నేను పురాణం చెబుతూ ఉంటే ఆ దేవతలు కనబడుతూనే ఉంటారు, ప్రత్యక్షంగా అనుభవించి చాలాసార్లు చూశాను. అనుభూతి మీకు కూడా కలుగుగాక అని అనేక మంగళాశాస్త్రాలు చేస్తున్నాను. ఈ బృందావనం మునింద బృందావనం అవుగాక.